Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి కథా కదంబం కార్యక్రమం పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ కథా కదంబం కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పిసపాటి. ఈనాటి కథా కదంబంలో మనం వినబోతున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన సూర్యోదయం అనే కథని. మరి కథని వినే ముందుగా ప్రముఖ రచయిత్ర అయినటువంటి శ్రీమతి మన్నెం శారద గారి రచనలను అలాగే చిత్రాలను ఉద్దేశించి కొందరు ప్రముఖులు అందించిన అమూల్యమైన అభిప్రాయాల్ని మీకోసం చదివి వినిపిస్తాను. అనంతరం కథని విందాం. ముందుగా మీకు వినిపిస్తాను శ్రీ అఫ్సర్ మొహమ్మద్ గారు అందించిన అభిప్రాయాన్ని. అక్షరాలు రేఖలు రెండు ఒకే భాష మాట్లాడతాయి, వినే మనసుంటే. మీరు వినగలరు కాబట్టి రెండు లోకాలు మీవే. అభినందనలు శారద గారు అంటున్నారు శ్రీ అఫ్సర్ మొహమ్మద్ గారు. వీరు పెన్సిల్వేనియా యూనివర్సిటీ సౌత్ ఏషియన్ స్టడీస్లో అధ్యాపకులు. అంతేకాకుండా ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి భువనచంద్ర గారు. వీరు అంటున్నారు శారద సకల కళా విశారద. ఆమెకు పేరు పెట్టడంలో చాలా న్యాయం చేశారు ఆమె తల్లిదండ్రులు. సార్థక నామధేయ. ఆమె బాల్యం నుండి అక్షరాలతో ఆడుకుంది, బొమ్మలతో పాడుకుంది. అమోఘమైన శైలి కథని చెప్పి కన్నీరు తెప్పించడంలో ఆమెకు ఆమె సాటి. ఆమె బొమ్మలు కథలు చెబుతాయి, కథలు భావచిత్రాలుగా రూపొందుతాయి. ఒక విశిష్టమైన శైలితో చదువరులను విడవకుండా చదివించగల చాతుర్యం ఆమె సొంతం. ఆమె ఒక జీవనది, రాస్తూనే ఉంటుంది ఎప్పుడు ఎల్లప్పుడు అంటున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి శ్రీ భువనచంద్ర గారు. నేను మీకు ప్రతివారం చెబుతూనే ఉన్నాను శ్రీమతి మన్నెం శారద గారు రచయిత్రి మాత్రమే కాదు ప్రముఖ చిత్రకారిణి కూడా అని. కనుకనే ఈ వారం ప్రముఖులు అందించిన అభిప్రాయాలు వారి రచనలనే కాకుండా వారి చిత్రాలను కూడా అభినందిస్తూ కొనసాగాయి. మరి చక్కని అభినందనలు అందుకున్నారు శారద గారు. అందుకు ఆమె సంపూర్ణమైన అర్హత కూడా కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు మనం వినేద్దాం శ్రీమతి శారద గారు రచించిన సూర్యోదయం అనే కథని. మరి ఈ కథలోని సూర్యోదయం ఎవరి జీవితంలో వెలుగుని నింపబోతుందో కథ విని తెలుసుకుందాం. కథలోకి వెళ్ళిపోదామా. హాల్లో ఈజీ చైర్లో కూర్చున్న రాఘవరావు చుట్ట కొసను కసుక్కున కొరికి అన్నపూర్ణ వైపు చూశాడు. గుమ్మానికి చేరబడి నిల్చున్న అన్నపూర్ణ తలదించుకొని ఉంది. అంచేత అతని చూపుల్లోని తీక్షణతని ఆమె గమనించలేదు. కానీ అతడెంతగా ఉడికిపోతున్నాడో మాత్రం ఆమెకి బాగా తెలుసు. హాల్లో కిటికీకి పక్కన వేసి ఉన్న బెంచీ మీద కొందరు ఊరి పెద్దలు, దగ్గర బంధువులైన హనుమాన్లు, పార్థసారథి కూర్చొని ఉన్నారు. వీధి గుమ్మానికి పక్కగా రాఘవరావు భార్య కనకమ్మ, కూతురు జానకి కూడా నిలబడి ఉన్నారు. చూస్తున్నావుగా నీ కూతురు చేసిన నిర్వాకం అన్నాడు రాఘవరావు తీవ్రమైన కంఠంతో. అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసింది. ఇలాంటివి మన ఇంటావంటా ఉన్నాయా? పెళ్ళైన 3 నెలల్లోనే మొగుడుపోతే నువ్వెంత నీతిగా బతికావు? పరాయి మొగాడిని ఎన్నడైనా కన్నెత్తి చూసావా? భర్త పోయి 9 నెలలకి పుట్టిన బిడ్డను పెంచుతూ ఈ ఇంట ఎలా కాలం గడిపావు? కానీ ఈరోజు అది నా కొడుకు పోయాడో లేడో అప్పుడే మారుమనువుకు సిద్ధమైందంటే దానికి ఎంత కావరం ఎక్కువ ఉందో ఆలోచించు అన్నాడు. ఆ మాటలు చాలా కఠినంగా బాణాల్లో దూసుకొచ్చాయి రాఘవరావు నోటు నుంచి. అన్నపూర్ణ మాట్లాడలేదు. నిన్నైనా చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పమ్మా అన్నపూర్ణ. అసలే ఆయన చిట్టంత కొడుకుపోయి దుఃఖంలో మునిగి ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బగా ఈ పిల్ల వెంటనే పెళ్లి చేసుకుంటే ఊరు చీకొట్టదు. నీ తోబుట్టు పరువు సంగతి ఆలోచించు అన్నాడు హనుమాన్లు జోక్యం చేసుకుంటూ. ఎందుకు చెబుతుంది, కూతురంటే మహా ఇది ఆవిడికి అంది కనకమ్మ చేతులు తిప్పుతూ. అన్నపూర్ణమ్మ కనకమ్మ వైపు అదోలా చూసింది. పండక్కి పట్టుచీర కొనిపెట్టలేదని మొగుడి మీద అలిగొచ్చి 6 నెలలుగా పుట్టింట్లో తిష్టవేసిన జానకి లాంటిదే తన శైలు అని ఆమె చస్తే ఆలోచించదని అన్నపూర్ణకు తెలుసు. వాళ్ళకి నేనంత చేశానయ్యా, తలచెడి ఇది నా పంచన చేరితే ఆ రోజు నుండి దీని కూతుర్ని కడుపులో పెట్టుకొని కాచలేదు. దాన్ని ఏ కొరగాని వాడికో ఇచ్చి కట్టబెట్టకుండా నా సొంత కొడుకుకే చేసుకోలేదు. 3 ఏళ్ల కాపురం చేసిన దానికంత మరుపొచ్చేశాడా మొగుడు. ఇదిగో మంచిగా చెబుతున్నాను, నా మాట వినకపోతే భూమి మీద నూకలు లేకుండా చేస్తాను దానికి. వెంటనే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి మర్యాదగా ఇవ్వమను అంటూ రాఘవరావు అన్నపూర్ణకి కొన్ని కాగితాలు అందించాడు. అన్నపూర్ణమ్మ వాటిని అందుకొని లోనికి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ వెళ్ళగానే హనుమాన్లు, పార్థసారథి వాళ్లతో పాటు ఊరి పెద్దలు కూడా పైకి లేచారు వెళ్ళడానికి. ఒప్పుకుంటుందిలే రాఘవ, చెట్టెంత అన్నగారిని వదులుకుంటుందా అన్నపూర్ణ. ఇదిగో ఆ డబ్బొచ్చాక నా సంగతి మర్చిపోవుగా. నీ మీద భరోసా పెట్టుకునే ఉలవపాటు సంబంధం ఖాయం చేస్తున్నాను సావిత్రికి అన్నాడు పార్థసారథి. సరిసర్లే, ముందు దాన్ని సంతకాలు పెట్టి ఆడవని అన్నాడు విసుగ్గా రాఘవరావు ఆరిపోయిన చుట్టను మళ్ళీ వెలిగించుకుంటూ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే జానకి తండ్రి దగ్గరగా వచ్చి, ఎంత వస్తుంది ఏంటి నానా అంది గారంగా. రాఘవరావు కూతురు వైపు ముద్దుగా చూసి, చాలానే వస్తుంది, 1 లక్ష క్యాష్, ఉండడానికో ఇల్లు, చేసి వెలగబడితే మీ వదినకు ఉద్యోగం అన్నాడు. నన్ను కూడా అలా విమానాలు నడిపేవాడికి ఇచ్చి చెయ్యక అనవసరంగా పొలం దున్నుకునేవాడికి ఇచ్చి కట్టారు. రేపేమన్నా అయితే నాకేం వస్తుంది పిండాకూడు అంటూ వాపోయింది జానకి. అన్నపూర్ణ చెరువుగట్టును కూర్చుని బింది తోముతున్నది. ఎవరో కొంట పిల్లవాడు విసిరిన రాయికి చెరువంతా అలలు చెలరేగాయి. సరిగ్గా అన్నపూర్ణ అంతరంగము అలానే ఉంది. పొద్దుటే అన్న వేసిన రాయికి ఆమె మనసంతా అల్లకల్లములమైపోయింది. ఈ చిక్కు సమస్యని ఎలా విడదీసుకోవాలి? ఒక పక్క కన్న కూతురు, మరో పక్క అన్నగారు. అన్నపూర్ణకి ఎటూ తోచడం లేదు. గతమంతా ఆమె కళ్ళ ముందు గిర్రున తిరిగింది. తనకి 16వ సంవత్సరంలో కాబోలు, శేషగిరితో పెళ్ళైంది. శేషగిరి పెద్ద అందగాడు కాకపోయినా చాలా మంచివాడు. అతని సాహచర్యంలో తనకి సుఖపడడం ఎలాంటిదో తెలిసింది. సరిగ్గా అప్పుడే దేవుడు చూడలేకపోయాడు. పొలం నుండి తిరిగి వస్తున్న అతను పాముకాటికి గురయ్యి మరణించాడు. అంతటితో అప్పుడే వెలుగును చూడడానికి అలవాటు పడ్డ తన జీవితంపై శాశ్వతంగా చీకటి తెరపడింది. అప్పటికే నెల తప్పిన తను అన్నపంచన చేరక తప్పలేదు. తన పొలం, తన భర్త పొలం తిరిగి అన్న చేతికే చిక్కాయి. వదినగారి దెప్పి పొడుపులతో, అన్నగారి ఈసడింపులతో తన హృదయం ఏనాడో మొద్దుబారిపోయింది. మరో 6 నెలలకి శైలజ పుట్టింది. శైలజకి 10వ నెలలో ఫిట్స్ వచ్చేసరికి బతకదనుకున్నారు. కన్న తల్లిని ఎరగదు తను. తండ్రి ఊహ తెలిసేనాటికే పోయాడు. కట్టుకున్న భర్త 3 నెలలు మురిపించి కన్ను మూశాడు. ఇప్పుడు ఈ చిన్నారి వెలుగులు కూడా తీసేసుకుంటాడా ఆ భగవంతుడు అనుకుంది అన్నపూర్ణ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన సూర్యోదయం అనే కథని. మరి ఈ కథలో అన్నపూర్ణ జీవితం ఎలా మలుపులు తిరిగింది, చివరికి ఏ గమ్యాన్ని చేరింది అనేది కథ యొక్క తర్వాయి భాగం. ఒక చిన్న విరామ అనంతరం విందాము. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది. ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. ఇప్పుడు మనం వింటున్నాం శ్రీమతి మన్యం శారద గారు రచించిన సూర్యోదయం అనే కథలు. మరి ఈ కథలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అన్నపూర్ణ 16 సంవత్సరంలోనే పెళ్లి చేసుకొని శేషగిరి అనతనికి భార్య అయింది. పెళ్ళయి కాస్త హాయిగా ఉంది అనుకున్న తరుణంలోనే పెళ్ళైన 3 నెలలకే భర్త కూడా పాము కాటుకి గురయ్యి మరణించడంతో అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె అన్న పంచన చేరింది. అన్నగారు వదినగారు ఆమెకు వారసత్వంగా దక్కిన ఆస్తి కూడా కాజేసేసి ఆమెను ఇంట్లో కేవలం పని మనిషిగా చాకరీ చేయించుకుంటూ ఉంచుకున్నారు. మరి అప్పటికే గర్భవతి అయిన అన్నపూర్ణ ఒక బిడ్డని కంది, ఆ బిడ్డకి ఒంట్లో బాగోలేదు అని విరామానికి ముందు విన్నాము. మరి ఇప్పుడు ఈ సూర్యోదయం అనే కథలో అన్నపూర్ణ జీవితం చివరికి ఏమైంది, ఆ బిడ్డ బతికిందా లేదా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తను సహించలేక పట్నం నుంచి వచ్చిన ఇంగ్లీషు డాక్టర్కి చూపించమని అన్నగారిని ప్రాధేయపడింది. పట్టించుకోలేదు అతను. ఆ ముదనష్టపుది తండ్రి ఆయుష్ పోసుకొని మరీ పుట్టింది, దానికేం కాదులే అని ఈసడించి కండువా జాడించుకుంటూ మరీ వెళ్ళిపోయాడు అతను. తను మరి భరించలేకపోయింది. కనకమ్మ కాళ్ళ వేళ్లా పడి 10 రూపాయలు తీసుకొని బిడ్డను భుజాన వేసుకొని జానకిని తోడు తీసుకొని ఆసుపత్రికి పరిగెత్తింది. అప్పుడే తనకి డాక్టర్ రాజు పరిచయం అయ్యాడు. రాజు బిడ్డను పరీక్ష చేశాడు. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయమని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడు ఆయన. జానకిని ఇంటికి పంపించేసి బిడ్డతో పాటు హాస్పిటల్లో ఉండిపోయింది 3 రోజులు. ఆ 3 రోజుల్లో డాక్టర్ మంచితనాన్ని గ్రహించగలిగింది తను. అతను తన దగ్గర నయా పైసా తీసుకోకపోగా తన బిడ్డని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఖరీదైన మందులు వాడాడు. చచ్చిపోతుందనుకున్న తన శైలజ అతని వైద్యంలో తిప్పుకుంది. అతనికి చేతులు జోడించి బిడ్డను తీసుకొని ఇంటికొచ్చింది. 10 రోజుల తర్వాత చెరువుగట్టు మీద నిలబడి తన వైపే చూస్తున్న అతన్ని చూసి అదోలా అయ్యింది తనకి. అడుగులు తడబడ్డాయి. మీరా అంది తను. మీకోసమే అన్నాడు అతను నవ్వుతూ. ఆ కళ్ళు చిలిపిగా నవ్వినట్లు అనిపించింది తనకి. తన గుండె దడదడలాడింది. చేతిలోని నిండు బిందె జారిపోబోయింది. గబుక్కున పట్టుకున్నాడు అతను. అదేంటి అలా అయిపోతున్నారు? పాప గురించి అడగాలని వచ్చాను నేను. మీరు కనీసం ఒక్కసారన్నా వచ్చి చెప్పలేదుగా అన్నాడు అతను బిందెను తన నడుం మీద సరిగ్గా ఉంచుతూ. సరిగ్గా ఆ దృశ్యం చెరువుగట్టిన నీళ్లకొచ్చిన కొందరు ఆడవాళ్ల దృష్టిని దాటిపోలేదని తనకు తెలియదు. వాళ్ల కనుబొమ్మలు చూడరానిది చూసినట్లు పైకి లేచాయన్న విషయం తను గమనించలేదు. తను తడబడుతూ ఇంటివైపు అడుగులేసింది. కానీ ఆ రాత్రి నిద్రపట్టక దొర్లుతున్న తన ఆలోచనల నిండా అతను జొరబడడానికి ప్రయత్నించాడు. అతని గురించి ఆలోచించడం కూడా మహాపాపమని తల విదిలించుకొని కళ్ళు మూసుకుంది తను. మర్నాటి నుండి తన ప్రమేయం లేకుండానే అతనెక్కడైనా కనిపిస్తే బాగుండునని తన కళ్ళు అతని కోసం వెతుకులాట ప్రారంభించాయి. అతన్ని చూడడానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలనిపించేది. అంతలోనే ఏదో భయం ఆవరించి ఆ ఆలోచనని అదిమిపెట్టేది తన హృదయం. వారం రోజుల తర్వాత మళ్ళీ చెరువుగట్ట దగ్గరే కనిపించాడు తనకి. దూరంగా ఉన్న పొన్న చెట్టు కింద అతన్ని చూడగానే తన హృదయం గోదావరిలా ఉప్పొంగిపోయింది. బాగున్నారా అంటూ పలకరించేసింది తను. అతను నవ్వి నువ్వు అన్నాడు ఆత్మీయంగా. నవ్వింది తను చాలా రోజులకి తీయగా. భర్త పోయాక తను అలా మనస్ఫూర్తిగా నవ్వడం అదే మొదటిసారి. ఇద్దరూ అలా అకారణంగా నవ్వుకోవడం ఆ గట్టున ఉన్నవాళ్ళ హృదయాన్ని మండించేస్తున్నదనే సంగతి తనకి కానీ అతనికి కానీ తెలియదు. మరో 10 రోజుల తర్వాత శైలుని డాక్టర్కి చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళింది తను. శైలుని పరీక్ష చేస్తూనే మెల్లగా అడిగాడు అతను, ఎన్నాళ్ళు ఈ ఒంటరి జీవితం గడుపుతారు అని. తను తలదించుకుంది. అతడు శైలుని తనకు అందిస్తూ అన్నాడు, మిమ్మల్ని కించపరచాలని అడగటం లేదు. 3 నెలల కాపురం కోసం మీ జీవితం అంతా ఇలా ఒంటరితనంతో బతకడం కన్నా వేరే నరకం మరొకటి ఉండదు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. తనకు వళ్ళంతా చెమటలు పోసాయి. ఏ సంగతి చెప్పకుండానే కంగారుగా శైలుని ఎత్తుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చినా గుండెదడ తగ్గలేదు తనకి. తను వచ్చేసరికి హాల్లో వదిన గారితో పాటు హనుమాన్లు పెళ్ళం ఆదిలక్ష్మి, పార్థసారథి పెళ్ళం పర్వతవర్తిని చెవులు కొరుకుతున్నారు. వాళ్ళ 3 తనని అదోలా చూసేసరికి భయం వేసింది తనకి. ఎక్కడి నుంచి అంది వదిన ఆరాగా. పాపని ఆసుపత్రిలో చూపించి వస్తున్నాను అంది తను. దానికేం మాయరోగం వచ్చిందని ఆ వంకతో ఆ కుర్ర డాక్టర్ గారితో సరసాలాడటానిక. వదిన గారి హుంకరింపుకి తన గుండె జారి కింద పడినట్లయింది. ఆమె వైపు నిస్సహాయంగా చూసింది. అదే మంచి పని వదిన, ఆ చెరువుగట్టు మీద సరసాలు అందరూ చూసి నవ్విపోకుండా అంది రాగం తీస్తూ ఆదిలక్ష్మి. నేనే పాపం ఎరుగను వదిన అంది తన కన్నీళ్లతో. ఆ సంగతి నిప్పు మీద ఉప్పులా ఎగిరిపడుతున్న మీ అన్నగారికి చెప్పమ్మా. బయటికి వెళ్తే 4 అనే మాటలు వినలేక అవమానంతో బోనులో పులిలా గదిలో పచారులు చేస్తున్నారు అంది వదిన గారు నిష్ఠూరంగా. చెప్పు, ఈరోజు మీ ఇద్దరు ప్రాణాలు తీసి నేను చస్తాను. వాడికి నీకు ఎన్నాళ్ళ నుండి సాగుతోంది రాంకు అంటూ అన్నగారు బయటికి వచ్చేసరికి నిలువెల్లా వణికిపోయింది తను. అన్నయ్య అంటూ బావురు మంది తను. ఈ నంగనా చేడుపుకేంలే, నా పరువు గంగలో కలిపావు, బయట నన్ను తలెత్తుకోకుండా చేశావు అంటూ ఇంతొత్తు లేచాడు అన్నగారు. నేనే తప్పు చేయలేదు. అతను నాకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అంతే అంది తన దుఃఖాన్ని అదిమి పెడుతూ. అవ్వా అంటూ నోరు నొక్కుంది వదిన గారు. వేదవముండకి పెళ్ళి అంటూ దీర్ఘం తీసింది ఆదిలక్ష్మి. మా అమ్మ మొదటి మొగుడు పోతే వీధి ముఖం చూసి ఎరగదు, అంతా పిదపకాలం అంటూ 60 ఏళ్లకు ముండమోసిన తల్లిని తలుచుకుంటూ గర్వంగా చెప్పింది పర్వతవర్తిని. వాళ్ళ మాటలకి రెచ్చిపోయిన అన్నగారు తన మీద చెయ్యి చేసుకోబోయాడు. వదిన గారు లేచి అడ్డుపడింది. చాలండి, ఇప్పటికే 4 చులకనైపోయాం. ఆ వెధవను పిలిపించి మళ్ళీ దీని జోలికి రావద్దని గడ్డి పెట్టండి అంటూ సలహా ఇచ్చింది ఆవిడ. ఆ మన్నాడు తన అన్నగారి కబురు అందుకొని అతను ఇంటికి వచ్చాడు. బయట హాల్లో పంచాయతీకి అంతా సిద్ధపడ్డారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వింటున్నాం శ్రీమతి మన్యం శారద గారు రచించిన సూర్యోదయం అనే కథని. మరి ఈ కథలో అన్నపూర్ణ జీవితం తర్వాత ఎటువంటి మలుపులు తిరిగింది అనే విషయం ఒక చిన్న విరామం అనంతరం తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక, ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇదేనా తెలియ కానుక, ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక,
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక, ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక,
ఎంత ఎడమైతే అంత తీపి కలయిక,
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. మనం వింటున్నాం శ్రీమతి మన్యం శారద గారు రచించిన సూర్యోదయం అనే కథని. ఈ కథలో చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని మరి పెళ్ళి అవ్వగానే 3 నెలలకే భర్తని కూడా పోగొట్టుకున్న అన్నపూర్ణ ఆస్తిని తీసుకొని అన్నావదినల పంచన చేరింది. ఆస్తిని కూడా అన్నావదినలు తీసేసుకుంటే అప్పటికే గర్భవతిగా ఉన్న అన్నపూర్ణ బిడ్డను కని వాళ్ళు అన్నవదినలు గీచిన గీటు దాటకుండా వాళ్ళింట్లో చాకరీ చేస్తూ నిరాదరణకి నోచుకుంటోంది. మరి అటువంటి అన్నపూర్ణకి ఒక డాక్టర్ అయినటువంటి రాజు పరిచయం అయ్యాడు. అన్నపూర్ణని పెళ్ళి కూడా చేసుకుంటానన్నాడు. మరి అన్నపూర్ణకి రాజుకి అన్నావదినలు సహృదయంతో పెళ్లి చేశారా, అన్నపూర్ణ జీవితం ఏ మలుపులు తిరిగింది అనే విషయం కథ యొక్క ఈ భాగం విని తెలుసుకుందాం. హాల్లో పంచాయతీకి అంతా సిద్ధపడ్డారు. నా చెల్లెలకి నీకు ఏంట్రా సంబంధం, తన అన్న మోటుగా రాజుని అడగడం తనకి వినిపిస్తూనే ఉంది. అతడు ఆ ప్రశ్నకు తెల్లబోయాడేమో. కాసేపటి తర్వాత జవాబు చెప్పాడు. మానవతావాదం అని కథల్లోలా కబుర్లు చెప్పకు. దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటానటం అబద్ధమా? నిజమే. ఇప్పుడు మీ ముందు కూడా అదే మాట చెబుతున్నాను. మీరు అంగీకరిస్తే నేను ఆమెను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమే అన్నాడు అతను స్థిరంగా. అతని జవాబుకి తన గుండె కరిగి కన్నీళ్ళయి ప్రవహించింది. నీరసంగా లేచి కిటికీలోంచి చూసింది అతని వైపు. ఏంట్రా కూస్తున్నావు, దాన్ని లేవదీసుకుపోయి సరదా తీరాక వదిలేద్దామనా అంటూ కొట్టడానికి లేచిన అన్నగారిని గబుక్కున పట్టుకున్నాడు హనుమాన్లు. నీకు ఈ ఊరు కొత్త అనుకుంటానబ్బాయి, వాళ్ళ కుటుంబం సంగతి తెలియక తొందరపడుతున్నావు. మారుమనం అంటే మారణహోమమే వాళ్ళ ఇళ్లలో అన్నాడు హనుమాన్లు. అతని ముఖం అవమానంతో ఎర్రబడడం తను చూడగలిగింది. మీరెందుకు ఇంతగా బాధపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఆలోచిస్తే మీకందరికీ హృదయాలు లేవు. ఉంటే 3 నెలల కాపురానికే 100 ఏళ్ళు ఆమెని మోడులా బతకమని శాసించేవారు కాదు. సహృదయంతో ఆమె మెడలో తాళి కట్టాలనుకున్న నన్ను ఇలా అవమానించేవారు కాదు అన్నాడు రోషంగా. ఏంట్రా మాకు హృదయం లేవని లెక్చర్లు ఇస్తున్నావు? నా చెల్లెలతో పెళ్ళి కాదు కదా, దాన్ని చూడడానికి కూడా వీల్లేదు. అలా చేస్తే నీకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే, మర్యాదగా పో అంటూ రంకెలేస్తున్న అన్నగారిని చూసి అతను తొణకలేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు, అన్నపూర్ణని చెప్పమనండి అన్నాడు ధీమాగా. నా చెల్లెలు చెప్పాలంట్రా, నీకు మాటలతో బుద్ధి రాదు అంటూ మళ్ళీ పైకి లేచాడు తన అన్నగారు. మళ్ళీ పట్టుకున్నాడు హనుమాన్లు. పోనీ అమ్మాయితోనే ఆ మాట చెప్పించు, చెప్పుతో కొట్టినట్లుంటుంది అన్నాడు పార్థసారథి. ఆ మాట విని తన గుండె గడగడలాడింది. తన అన్నగారు గుమ్మంలో నిలబడ్డ వదిన వైపు చూశాడు. ఆమె అర్థమైనట్లు తల పంకించి లోపలికి వచ్చింది. అతను నిన్నేదో అడుగుతాడట రా అంది తన చెయ్యి పట్టుకొని. తను బలిపశువుల వదినగారిని అనుసరించింది. అన్నపూర్ణ అన్నాడు అతను ఎంతో ఆత్మీయంగా. తను తలెత్తి చూసింది అతని వైపు. అతని ముఖంలో తన పట్ల ఎంతో విశ్వాసం ప్రేమ కనిపించాయి తనకి. నా మీద నమ్మకం ఉంటే ఈ క్షణమే బయటికి వచ్చాయి అన్నాడు అతను. తను అన్నగారి వైపు చూసింది. అతని కళ్ళలో భయం, కోపం, అసహాయత మిళితమై ఉన్నాయి. తను మెల్లిగా రాజువైపు అడుగులేసింది. తను తన మనసుకు విరుద్ధంగా రాజుని చెంప మీద లాగి లెంపకాయ కొట్టి గిర్రున వెనుతిరిగి ఇంట్లోకి పరిగెత్తి మంచం మీద వాలి భోరున ఏడ్చింది. సభాష్ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు. నోరు విప్పకుండా జవాబు చెప్పింది అన్నాడు పార్థసారథి. అది నా చెల్లెలు అన్నాడు అన్నగారు గర్వంగా. ఇక వెళ్ళిరా నాయన, తెలిసిందిగా మా కుటుంబం అంటే ఏమిటో అంటూ వదినగారు వెటకారం చేసింది. అతను వెళ్ళిపోతున్నట్లుగా అడుగుల చప్పుడు. తన కళ్ళ నుండి అశ్రుధార ముత్యాల సరాల్లా జారిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తనకు ఏడుపే మిగిలింది. రాజుని పోగొట్టుకున్నందుకు తను కుమిలిపోని క్షణం లేదు. తిరిగి తన దీనస్థితే తన కన్న కూతురికి కూడా పట్టింది. అన్నపూర్ణ ఆలోచనల నుండి బయటపడి నీళ్ల బిందెతో ఇంటివైపు అడుగులేసింది. శైలజ తల్లి అందించిన కాగితాన్ని విసురుగా విసిరేసింది. అన్నపూర్ణమ్మ నిర్లిప్తంగా నిలబడి చూసింది కూతురు వైపు. అమ్మా అంటూ బావురుమని ఏడ్చింది శైలజ. అన్నపూర్ణమ్మ కూతురి తలపైన చేత్తో మృదువుగా నిమిరింది. ఈ కాగితాల మీద సంతకం పెట్టే కన్నా ఇద్దరం కలిసి ఇంత విషం మింగి చచ్చిపోదాం. మామయ్యకు అంతా అప్పచెప్పి మనసు చంపుకొని ఈ కొంపల ఊడిగం చేసాకన్నా అదే నయం అంది శైలజ ఆవేశంగా. అనిరుత్ మీద నమ్మకముందా నీకు? అన్నపూర్ణ కూతురి కళ్ళలోకి నిశితంగా చూస్తూ అడిగింది. నా పెళ్లి జరిగి 3 ఏళ్ళైనా అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంలో అతనికి నా పట్ల ఉన్న ప్రేమ అర్థం కావడం లేదా అమ్మా? ఆ రోజు చస్తే బావను పెళ్లి చేసుకోలేనని ఏడ్చినా నా మాట వినకుండా మామయ్య చంపేస్తాడని మెడలు వంచి నాకు పెళ్లి చేశాం. అనిరుద్ధ మరో కులం వాడని భయపడ్డావు. సమాజానికి మామయ్యకి వణికిపోతూ ఆస్తంతా అతని చేతిలో పెట్టి కిక్కురు మనకుండా అతను పెట్టిన బాధలన్నిటినీ భరించావు. మామయ్య నన్ను నా మీద ప్రేమతో తన కోడల్ని చేసుకోలేదన్న సంగతి నీకు తెలుసు. విమానాలు నడిపే అతని జీవితం ఏ క్షణం అంతమవుతుందోనన్న భయంతో ఎవరూ అతనికి పిల్లనివ్వకపోతే నా మీద కన్ను వేశాడు. ఈ దెబ్బతో మన పొలం కూడా పర్మనెంట్గా వాళ్ళ చేతికి చిక్కిపోతుందని తెలుసు. ఈరోజు ఇంత జరిగినా అనిరుద్ధ్ నా మీద మునుపటి ప్రేమతోనే ఉన్నాడు. నన్ను తప్ప మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించననే మొండిపట్టుతో ఉన్నాడు అంటూ ఆగింది శైలజ. ఈ విషయాలన్నీ నాకు తెలుసమ్మా అంది అన్నపూర్ణ చాలా నిదానంగా. శైలజ తల్లివైపు ఆశ్చర్యంగా చూసింది. తెలిసి కూడా నన్ను ఆ ఉరికింపం ఎక్కించడానికే సిద్ధపడుతున్నారు అంది బాధగా. నీకు తెలీదు, మీ మామయ్య నక్క కన్నా హీనం. తను అనుకున్నది జరగకపోతే నీ బతుకునే బలి చేస్తాడు. అది నేను కన్న తల్లిగా భరించలేను అంది అన్నపూర్ణ బాధగా. శైలజ తలదించుకొని ఏడ్చింది చాలాసేపు. సరే నీ ఇష్టం, కానీ నీకు తెలియనిది ఒకటి ఉందమ్మా, సిగ్గు విడిచి చెబుతున్నందుకు క్షమించు. బావతో పెళ్ళయి 3 సంవత్సరాలైనా నేను అతనితో కలిసి కాపురం చేసింది 2 రోజులు మాత్రమే. అది ఇష్టం లేని కాపురం. ఆ జీవితమే నీకు చాలు అని కన్న తల్లిగా నువ్వు శాసిస్తే కాదనేదేముంది? శైలజ వేసిన ఆఖరి అస్త్రానికి విలవిలలాడింది అన్నపూర్ణ తల్లి హృదయం. శైలజ ఆవేశంగా సంతకాలు పెట్టబోతున్న ఆ కాగితాన్ని లాక్కొని కూతురు కళ్ళు తుడిచింది అన్నపూర్ణ. తల్లి చర్యకి ఆశ్చర్యపడి చూసింది శైలజ. అన్నపూర్ణ ఆ కాగితాన్ని గబగబా పరుపు కింద పెట్టి వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళ బిందె తీసుకొని చెరువే పెళ్తుంటే, ఈవేళప్పుడు నీళ్ళేమిటి, పొద్దుటే తెచ్చావుగా అంది కనకమ్మ సాగదీస్తూ. ఏదో పురుగు పడిందో వదిన అంటూ అన్నపూర్ణ చకచక బయటికి నడిచింది. సూర్యోదయం కాకముందే హనుమాన్లు పార్థసారథి వచ్చి హాల్లో బెంచి మీద కూర్చున్నారు. ఏం జరిగింది అడిగాడు పార్థసారథి ఆతృతగా. ఏది, ఇంకా మీరందరూ వచ్చాక అడుగుదామని ఊరుకున్నాను అన్నాడు రాఘవరావు వాల్ కుర్చీలో నడుము వాలుస్తూ. త్వరగా తేల్చు మరి, సంతకాలు పెట్టడానికి ఎన్నాళ్ళు కావాలి అంటూ తొందర పెట్టాడు హనుమాన్లు. అన్ను అంటూ కేకపెట్టాడు రాఘవరావు లోపలికి తొంగి చూస్తూ. వంటగది గుమ్మంలో కూర్చొని వంకాయలు తరుగుతున్న అన్నపూర్ణ తల తిప్పలేదు. అన్నగారి పిలుపు విని కూడా తొనక్కుండా కూర్చున్న ఆడపడుచును చూస్తే ఆశ్చర్యమేసింది కనకమ్మకి. నిన్నే మీ అన్నయ్య పిలుస్తున్నారు, వినపడలేదా అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఎలాగోలా తమ పని జరిపించుకోవడమే ఆమె చేయం. వినపడింది అంది తల ఎత్తకుండానే మరో వంకాయ తరిగి నీళ్ళలో వేస్తూ కనకమ్మకి లాగి లంపకాయ కొట్టాలనిపించింది. వెళ్ళు మరి, అవతల పెద్ద మనుషులు నీకోసం నిలబడి ఉన్నారాయే అంది గొంతులోకి ఎక్కడలేని మాత్తవాన్ని అరువు తెచ్చుకుంటూ. అన్నపూర్ణ తల తిప్పి వదిన గారి వైపు ఒకసారి చూసి చేతులను వంకాయని నీళ్ళల్లో పడేసి కొంగుకి చేతులు తుడుచుకుంటూ వసారాలోకి వచ్చింది. చెల్లెలు వైఖరి చూస్తే రాఘవరావుకి అదోలా అనిపించింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన సూర్యోదయం అనే కథని. మరి కథ యొక్క తరువాయి భాగం ఒక చిన్న విరామం అనంతరం విందాం. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్యం సారథి గారు రచించిన సూర్యోదయం అనే కథని. మరి ఈ కథలో ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని పెళ్ళైన 3 నెలలకే భర్తని కూడా కోల్పోయి అప్పటికే గర్భవతిగా ఉన్న అన్నపూర్ణ వేరే దిక్కు లేక తన ఆస్తితో సహా అన్నవదినల ఇంటికి చేరింది. ఆస్తిని అన్నవదినలు చేజిక్కించుకొని తనని తన కడుపున పుట్టిన ఆడపిల్లని కూడా సరిగా చూడకపోయినా వాళ్ళ ఆరళ్ళన్నీ భరిస్తూ ఆ ఇంట్లోనే చాకరీ చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతోంది. అన్నవదినల కొడుకుకే కూతుర్ని పెళ్లి చేసుకున్నా కూడా ఇష్టం లేని పెళ్ళి అయినా సరే కూతుర్ని ఒప్పించి పెళ్లి చేసింది. తన బతుకులాగే తన బిడ్డ బతుకు కూడా 3 అయిపోయి పెళ్ళైన 3 సంవత్సరాలకే ఆమె భర్త కూడా చనిపోతే అన్నవదినలు ఏవో కాగితాల మీద సంతకాలు పెట్టమంటే మరి ఆ ప్రయత్నంలో పడింది అన్నపూర్ణ. మరి అన్నపూర్ణ జీవితం ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్న రాజుని చేసుకోలేక ఇలా అయిపోయింది. మరి శైలు జీవితం అయినా ఆమెను ఇష్టపడ్డ అనిరుద్ధుని చేసుకొని ఒడ్డెక్కుతుందా? మరి శైలు జీవితంలో చీకటిపోయి వెలుగు వస్తుందా అనే విషయాలు ఇప్పుడు కథ యొక్క ఈ భాగం విని తెలుసుకుందాం. చెల్లెలి వైఖరి చూస్తే రాఘవరావుకి అదోలా అనిపించింది. అయినా దాన్ని పడనీయకుండా పనిలో ఉన్నావేంటమ్మా అంటూ ప్రేమగా పలకరించాడు. హేళనతో కూడిన చిరునవ్వు ఒకటి అన్నపూర్ణ పెదవులపైకొచ్చి లీలగా తేలిపోయింది. ఏంటి అంది పొడిగా. విషయమంతా తెలిసి అలా అడుగుతోన్న చెల్లెల్ని ఆశ్చర్యపోయి చూడటం అతని వంతైంది. అదే శైలు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టిందా అన్నాడు ఎలాగో. పెట్టింది అన్నపూర్ణ జవాబుకి ఎగిరినంత పనిచేశాడు రాఘవరావు. మరి ఇంత చల్లటి కబురు ఇంత నిదానంగా చెబుతావేంటమ్మా అన్నాడు పార్థసారథి ఎంతగానో సరదా పడిపోతూ. అన్నపూర్ణమ్మ నిండుకొండ అంటూ మెచ్చుకున్నాడు హనుమాన్లు. ఈ సందడి విని గుమ్మం దాకా వచ్చేసి నిలబడింది కనకమ్మ సంతోషంగా. అది నా చెల్లెలు, డబడబలాడకుండా పనిచేయటం దానికి తెలుసు, ఇంటి పరువు కోసం ప్రాణం ఇవ్వడం దానికి ఇప్పుడు కొత్త కాదు అన్నాడు రాఘవరావు గర్వంగా. అన్నపూర్ణ తలెత్తి అన్నగారి వైపు చూసి నవ్వింది. ఆ నవ్వుతో కొండంత బలం వచ్చేసింది రాఘవరావుకి. తొందరగా ఆ కాగితాలు పట్టుకురా, వాటిని మళ్ళీ పైకి పంపాలి. ఆ పని నిన్ననే చేశాను అంది అన్నపూర్ణ తాపీగా. ఆ అంటూ అదిరిపోయాడు రాఘవరావు. అన్నపూర్ణ ఏమాత్రం తొణకలేదు. అవును, శైలజకి నీ కొడుకు భార్యగా వైధవ్యం భరించటంతో పాటు అతనికి సంబంధించిన మిగతా హక్కులు కూడా సంక్రమించాయి. అతనికి రావాల్సినవన్నీ గవర్నమెంట్ ఆమెకే అప్పచెబుతుంది, మధ్యలో మనమెందుకు, అందుకే వాటిని నిన్న నేనే పోస్ట్ చేశాను అంది. రాఘవరావు అతిరిపోయాడు. నీకెంత ధైర్యం వచ్చిందే అన్నాడు కోపంతో వణికిపోతూ. అన్నపూర్ణ పేలవంగా నవ్వింది. ఈ ధైర్యమే 25 ఏళ్ళనాడు నాకు వచ్చి ఉంటే నా జీవితం మరొకలా ఉండి ఉండేది. నా పొలం, నా భర్త పొలం నీ చేతిలో చిక్కేది కాదు. నేను బతుకంతా నీ కొంపలో ఊడిగంచేసి ఉండేదాన్ని కాదు. నా కూతురికి ఇష్టం లేని పెళ్ళి, ఈ వైధవ్యం తప్పిపోయి ఉండేవి అంది చీత్కారంగా అన్నగారి వైపు చూస్తూ. చెల్లెలి మాటతో రెచ్చిపోయాడు రాఘవరావు. అతని ముఖం కోపంతో చెక్కేసిన కందదుంపలా ఎర్రబడిపోయింది. ఓహో, చాలా దూరం వచ్చిందన్నమాట సంగతి. ఇల్లు అలగ్గానే పండగ కాదు. అసలు తల్లి కూతుళ్ళు ఈ గడప ఎలా దాటుతారో అది నేను చూస్తాను అంటూ రెచ్చిపోయాడు. అన్నపూర్ణ నిరసనగా నవ్వింది. అవన్నీ సిద్ధం చేసుకునే ఉన్నానన్నయ్యా, కాసేపట్లో అనిరుద్ధ్ వస్తాడు. శైలజ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది, కానీ ఇప్పుడు కాదు. నీ కొడుకు చేత తాళి కట్టించుకొని విధమైనందుకు రావాల్సినవన్నీ రాబట్టుకున్నాకనే అంది. రాఘవరావు కళ్ళు బయటకొచ్చేసేట్లు కళ్ళూరిమాడు. నంగనాశిలా ఉండే నువ్వు ఎంతకి తెగించావే, దానికి మళ్ళీ పెళ్లి చేసి ఇంటి గౌరవం తీస్తావా? గౌరవం పరువు. జీవితం అంతా అడవి కాచిన వెన్నెలు చేస్తే, బతుకంతా కన్నీటిమయం చేస్తే, చివరికి ఎప్పుడో దెప్పి పొడుపుల మధ్య మీరిచ్చే బిరుదు కోసం నా కూతురు ఎదురు చూసే స్థితిలో లేదన్నయ్యా. ఆ రోజు సరిగ్గా 25 ఏళ్ల క్రితం నేను సమాజాన్ని చూసి జడిసో, మంచి పేరు సంపాదించుకోవాలన్న తపనతోనూ, దేవుడిలా నన్ను కోరి వచ్చిన వ్యక్తిని తోసిపుచ్చి నీ కొంపలో ఊడిగం చేస్తూ ఒంటరి బతుకు గడిపాను. బాధ కలిగినప్పుడు ఓడించే తోడు లేక నేనేం పోగొట్టుకున్నానో అర్థమయ్యి మూగగా రోధించడం మినహా మరేమీ చెయ్యలేకపోయాను. కేవలం 3 నెలల కాపురంతోనే నన్ను సరిపెట్టుకోమని ఈరోజు వరకు ప్రత్యేకమైన పడకగదిలో మీరు సరాగాలాడుతూ ఈ రోజున నా కూతుర్ని కూడా నాలాగే మగ్గిపోమని సాహసిస్తున్నారు. కానీ అది ఇప్పుడు జరగదు. అది నా కూతురు, దాన్ని శాసించడానికి మీకు ఎలాంటి అధికారం కానీ హక్కు కానీ లేదు అంటూ ఆవేశంతో అరిచింది అన్నపూర్ణ. అవ్వా ఎంతకు తెగించింది అంటూ నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుంది కనకమ్మ. నిజమే, కొడుకు పోయినందుకు బాధపడటం మానేసి శవం మీద డబ్బులు ఎరుకునే మీరుకు నాది తెగింపుగానే ఉంటుంది. అమ్మా శైలు, నువ్విక బయటికి రా అంటూ పిలిచింది అన్నపూర్ణ. ఒక చిన్న సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చింది శైలజ. రాఘవరావు ఉగ్రుడై నిలబడిపోయాడు. మీరెలా గడప దాటుతారో చూస్తాను అన్నాడు ఆవేశంగా. అతనితో పాటు హనుమాన్లు పార్థసారథి కూడా లేచి నిలబడ్డారు. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు అనిరుద్ధ్. మీరు అనవసరంగా ఆవేశపడిపోకండి, దానివల్ల జైలుపుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు అంటూ శైలజ చేతిలోని సూట్ కేసు అందిపుచ్చుకున్నాడు అనిరుద్ధ్. ఏం బెదిరిస్తున్నావా అంటూ మెడ మీద చెయ్యేశాడు రాఘవరావు. అన్నయ్య ఆ చెయ్యి దించు, ఇలాంటిది జరుగుతుందని తెలిసే నేను ముందు జాగ్రత్తగా నిన్ననే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చాను, వాళ్ళు బయట నిలబడి ఉన్నారు అంది అన్నపూర్ణ కటువుగా. రాఘవరావు చెయ్యి కిందకు వాలిపోయింది. 100 జలగలు ఒక్కసారే అతని ముఖం మీద పడి రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయింది అతని ముఖం. అన్నపూర్ణ ధీమాగా నడుస్తోంది, కూతురు పక్కగా, కాబోయే అల్లుడి వెనుకగా. ఆ ముఖంలో చెప్పలేని కాంతి. కడుపు తీపి ఎంత ధైర్యాన్నిస్తుందో ఆ క్షణంలోనే అర్థమైంది ఆమెకి. ఇంతకాలం చీకటిలో మగ్గిపోయి చీకటిలోనే తను బతికినా తన బిడ్డ భవిష్యత్తు చీకటిలో మగ్గిపోకూడదని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ బిడ్డకి వెలుగునివ్వబోతోంది. అప్పుడే తూర్పున సూర్యోదయం అయ్యింది. ఇది ఫ్రెండ్స్ సూర్యోదయం కథ. చాలా బాగుంది కదా కథలో. అన్నపూర్ణ జీవితం విషాదాంతం అయినా తన బిడ్డ జీవితాన్ని విషాదాంతం కాకుండా కాపాడుకుంది అన్నపూర్ణ. నిజమే కదా, మరి గదిలో పెట్టి కొడితే పిలి కూడా పులిలాగా తిరగబడుతుందంటారు. మరి పిల్లిలాంటి అన్నపూర్ణ కడుపు తీపితో పులిలాగా తిరగబడడంలో మరి విడ్డూరం కానీ వింత కానీ ఏమీ లేదు. ఎప్పుడు కూడా తన జీవితం పాడైపోయినా ఆడది భరిస్తుంది సహిస్తుంది, కానీ తన బిడ్డల జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించదు. తన జీవితం అంతం అయిపోయినా సరే తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది ఆడది. ఆ విషయాన్ని ఈ కథ ద్వారా మనకి చక్కగా తెలియజేశారు శ్రీమతి మన్నెం సారథి గారు. చాలా నచ్చింది నాకు కథ, మరి మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను. ఈ కథ యువ మాసపత్రికలో 9వ తారీఖున ప్రచురించబడింది. మరి వచ్చే వారం శ్రీమతి మన్నెం సారథి గారు రచించిన కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కథ కదంబం కార్యక్రమానికి మీకు నుండి నమస్సులతో సెలవు తీసుకుంటుంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. ఆల్వేస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి కథాకదంబం కార్యక్రమం పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
Aha andamu chinde హృదయ కమలం
హృదయ కమలం
అందుకునే రాజొకడే ఆహా అందుకునే రాజొకడే